రసీది నెంబర్ 146, జరిగిన స్థానం ఇంద్రప్రస్, ఆంధ్రప్రదేశ్ పార్టీ. మురళీ తేదీ 10/8/65, నడిచిన తేదీ 9/6/2004. నిన్న 10/8/65 వాణి నడిచింది. 3వ పేజీ యొక్క మధ్యాంతంలో విషయం నడిచింది. ఆత్మలైన మనం నిరాకారి ప్రపంచంలో ఉంటాము. మరియు ఇక్కడకు పాత్ర చేయడం కోసం వస్తాము. ఈ సమయం పిల్లలైన మీకు మొత్తం జ్ఞానం ఉంది. ఏ విధంగా ప్రతి ధర్మం వారు తమ తమ పాత్ర అనుసారంగా వస్తారు అని, దీనిని అవినాశీ డ్రామా అని అంటారు. మీకు తప్ప ఇంకా ఎవరి బుద్ధిలో ఈ విషయాలు లేవు. మనం దేహద డ్రామా యొక్క పాత్రధారులం అయ్యాం కదా. దేహద్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ మరియు తమ జన్మల గురించి తెలుసు. పిల్లలను మీరు అర్థం చేయించగలరు. తండ్రి మిమ్మల్ని ఎంత రిఫ్రెష్ చేస్తారు. ఇందులో కూడా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా ఉన్నారు. రిఫ్రెష్ చేయడంలో నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా ఉన్నారు. కొంతమందికి అయితే చాలా ఖుషిగా ఉంటుంది. బాబా మాకు సత్య జ్ఞానాన్ని వినిపిస్తారు. ప్రపంచంలో ఇంకా ఏ మనుషులు కూడా ఈ సత్య జ్ఞానాన్ని వినిపించలేరు అని, వారికి తెలియలే తెలీదు. అందుకని దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు మనం అజ్ఞాన అంధకారం నుంచి ఎలా వచ్చాము అని. మరలా జ్ఞానం యొక్క వెలుతురులోకి ఎలా వెళ్తాము అని, ఈ విషయాన్ని కూడా నెంబర్ వారుగా అర్థం చేయించవచ్చు. ఘోరమైన అంధకారం మరియు ఘోరమైన వెలుతురు అని దేనిని అంటారు? ఈ విషయాలన్నీ దేహదులోనే వర్తిస్తాయి. బ్రహ్మ పగలు మరియు బ్రహ్మ రాత్రి. పగలు ఉంటుంది అంటే మరి ఘోరమైన వెలుతురు కూడా ఉంటుంది. మరి బ్రహ్మ రాత్రి అవుతుంది అంటే మరి ఘోర అంధకార రాత్రి కూడా ఉంటుంది, ఘోరమైన అంధకారం కూడా ఉంటుంది. అర్ధకల్పం ప్రకాశం అనగా వెలుతురు, అర్ధకల్పం ఘోరమైన రాత్రి అంధకారం. రాత్రి పగలు సాయంత్రం ఉదయం, ఈ విషయాలన్నీ దేహద్ విషయాలయ్యాయి. హద్దు యొక్క సాయంత్రం ఉదయం యొక్క విషయం కాదు. తండ్రి అయితే దేహద్ విషయాలను వినిపిస్తారు. మీ బుద్ధిలో అయితే, పిల్లలైన మీ బుద్ధిలో అయితే దేహాది విషయాలు ఉన్నాయి. ఎందుకంటే తండ్రి వచ్చి దేహద జ్ఞానాన్ని ఇస్తారు. మరి అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని అర్థం చేయిస్తారు. కేవలం భారతీయ శాస్త్రాల యొక్క సారాన్ని అర్థం చేయిస్తారు అని అలా అయితే కాదు. బైబుల్ మరియు ఖురాన్ యొక్క సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. రాబోయేటటువంటి సమయంలో పెద్ద పెద్ద ధరంపెట్టలు వెలువడతారు. మరి
ఈశ్వరీయ జ్ఞానం ఆధారంగా వారు తమ గ్రంథాల యొక్క వ్యాఖ్యానాలను, టీకాలను ఈశ్వరీయ జ్ఞానం అనుసారంగా చేయడం మొదలు పెడతారు. అయితే శాస్త్రాలు చదువుతారు, దాన పుణ్యాదులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వీటిలో అల్పకాలిక సుఖం లభిస్తుంది.
తండ్రి అంటారు, నేను వీరిని విశ్వానికి మాలికులుగా తయారు చేయడానికి నేనేమి వీటి ద్వారా లభించను, ఈ విషయాల ద్వారా నేను లభించను. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. అందరూ అయితే విశ్వానికి మాలికులుగా అవ్వలేరు. విశ్వం యొక్క యజమానత్వం అయితే నెంబర్ వారుగా పురుషార్థం అనుసారంగానే పొందుకుంటారు. ఎవరినైతే తండ్రి చదివిస్తారో కేవలం వారే మాలికులుగా అవుతారు. ఏంటి చదివేటటువంటి వారిలో కూడా పరస్పరం ఒకరినొకరు ద్వారా చదువు చదవడం మొదలు పెడతారు. వారికి కూడా విశ్వం యొక్క యజమానత్వం లభించదు. మరి ఎవరికి లభిస్తుంది? ఎవరైతే కేవలం ఒక్క తండ్రి ద్వారా చదువు చదువుతారో వారికే లభిస్తుంది. ఎవరైతే కల్పం మొదట పదవిని పొందుకున్నారో వారే రాజయోగాన్ని నేర్చుకుంటారు. మొత్తం ప్రపంచం అయితే రాజయోగాన్ని నేర్చుకోదు. కోట్లాది మందిలో కొంతమందే చదువుతారు. ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ప్రపంచంలో 500 కోట్ల మంది ఉన్నారు. మరి తండ్రి యొక్క చదువును చదివేటటువంటి వారు కోట్లాది మందిలో నుంచి కొంతమంది, ఆ కొంతమందిలో నుంచి కూడా కొంతమందే వెలువడతారు. ఇంత రాజయోగాన్ని నేర్చుకుంటూ ఇంత చదువుతూ అయినప్పటికీ కూడా తండ్రిని విడిచిపెట్టి వెళ్లిపోతారు. తండ్రి అంటారు, మాయ ఎంత ప్రబలమైనటువంటిది, బలశాలి అయింది. పూర్తిగా మూర్ఖులుగా తయారు చేస్తుంది. అటువంటి తండ్రి ఎవరైతే స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తారో అటువంటి వారిని కూడా విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తండ్రి అంటారు కల్ప కల్పం కూడా అలా జరుగుతూ వచ్చింది. దీనికోసమే గీతలో ఒక అక్షరం ఉంది, ఆశ్చర్యవత్ పశ్యతి పశ్యతేనం అని. ఇది ప్రసిద్ధి అయినటువంటి శ్లోకమైంది. కొంతమంది వారిని ఒక రూపంలో చూస్తారు, మరొకరు వారిని మరో రూపంలో చూస్తారు. తండ్రి అంటారు ఆశ్చర్య చకుతులుగా అయ్యి తండ్రి వారుగా అవుతారు, మరియు ఆశ్చర్య చకుతులయ్యి వింటారు, తర్వాత భాగంతి అనగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అర్థం చేసుకుంటారు మేము తప్పకుండా స్వర్గానికి మాలికులుగా అవుతాము అని. అయినప్పటికీ కూడా వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తండ్రికి తెలుసు వీరి దేశం కాదు ఇది అని. ఏంటి ఎవరైతే తండ్రిని గుర్తించి విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారికి తమ దేశం అంటూ పక్కా దేశం లేదు. మీరు కన్వర్ట్ అయ్యేటటువంటి వారు అయ్యారు. ఇది మాయ అయింది. ఆ మాయ వీరిని తుఫాన్ లోకి తీసుకొస్తూ ఉంటుంది.
అటువంటి సతీలు ఎవరినైతే శృంగారం చేసి స్వర్గానికి మాలికులుగా చేస్తాను వారు కూడా విడిచిపెడతారు.
స్వర్గంలో ఎంతమంది మహారాణులు ఉంటారు? అరే స్వర్గంలో స్వర్గాన్ని సత్యుగాన్ని అంటారు కదా, అక్కడ ఎంతమంది మహారాణులు ఉంటారు? 8 మంది మహారాణులు ఉంటారు, 8 మంది మహారాజులు ఉంటారు. ఎనిమిది మంది మహారాణులుగా అయ్యేటటువంటి వారు, 8 మంది రాణి పదవిని పొందుకునేటటువంటి వారు. వారు పరమాత్మ తండ్రిని గుర్తించడానికైతే గుర్తిస్తారు కదా. గుర్తిస్తారు, గుర్తించిన తర్వాత కూడా వదిలిపెట్టేస్తారు. ఎవరు అన్నారు విడిచిపెట్టారు అని? మరి సత్యుగ యొక్క 8వ నారాయణుడు ఎవరైతే ఉన్నారో వారి చేతిలో ఎవరైతే మహారాణి ఉంటారో వారు వేరే ధర్మంలో కన్వర్ట్ అవరా? మరి కన్వర్ట్ అయినప్పుడు వారు విడిచిపెట్టరా? సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టరా? విడిచిపెట్టారు. మరి దాని యొక్క షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? షూటింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది కదా. మరి చెప్పారు ఎవరినైతే మహారాణిగా తయారు చేస్తానో వారు కూడా విడిచిపెట్టేస్తారు. అయినా కూడా తండ్రి అంటారు ఎవరితో అయితే సంబంధం కుదురుతుందో, ఎవరితో అయితే సంబంధాన్ని జోడిస్తారో వారినే స్మృతి చేయాలి అని. స్మృతి ఏమి తక్షణమే నిలిచి ఉండదు. ఏంటి స్మృతి యొక్క అభ్యాసం చేయవలసి ఉంటుంది. భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహేతే అని. అభ్యాసం అభ్యాసం చేసినట్లయితేనే ఆత్మ ఏకాగ్రంగా అవుతుంది. అర్ధకల్పం నామ రూపాల్లో ఇరుక్కుని ఉన్నారు. అరవై మూడు జన్మలు రకరకాల నామరూపాల్లో బుద్ధి చిక్కుకొని ఉన్నది. మరి అభ్యాసం అయితే చిక్కుకొనేటటువంటి అభ్యాసం పడిపోయింది కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అని అనుకుని తండ్రిని స్తుతి చేయండి. ఇది చాలా కఠినమైనటువంటిదైంది. సత్యుగంలో మీరు ఆత్మాభిమానులుగా అవుతారు, కానీ అక్కడైతే మీరు పరమాత్మ గురించి తెలీదు. ఇక్కడైతే మీరు క్షణక్షణం ఆత్మాభిమానులుగా అవుతారు మరియు క్షణక్షణం దేహాభిమానులుగా అవుతారు. కానీ ఇక్కడైతే మీరు తండ్రిని తెలుసుకుంటారు కూడా. పరమాత్మ తండ్రిని కేవలం ఒకసారే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అర్ధకల్పం దేహాభిమానులుగా అవుతారు. ఆత్మలైన మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరలా మరో పాత్రను తీసుకొని అభినయించాలి అన్న ఈ విషయం కూడా అర్థం చేసుకోరు. మరి ఎప్పుడైతే మనం వేరే పాత్రను చేయాలో మరి అందులో దుఃఖించవలసిన అవసరం ఏముంది? మీరు ఎప్పుడైతే తండ్రి ద్వారా సుఖధామం యొక్క వారసత్వాన్ని పొందుకుంటున్నారు, మరి మీకు ఎంత ఖుషి ఉండాలి. 10, 8, 65 యొక్క 4వ పేజీ. మరి మనం ఈ విషయాల మీద అటెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు? మరి అటెన్షన్ ను పెట్టి ధ్యానాన్ని పెట్టి స్కాలర్షిప్ ఎందుకు తీసుకోకూడదు? పిల్లలు తమతోటి ప్రతిజ్ఞ కూడా చేస్తారు, మేము తండ్రిని ఎప్పుడు మర్చిపోము అని. అయినా కూడా మాయ మర్పింప చేస్తుంది. మాయ చాలా శక్తితోటి తుఫాన్లను తీసుకువస్తుంది. మనం ఎంత స్థిర్యంగా ఉండాలి అని అనుకుంటాము, కానీ మాయ ఉండనివ్వదు. ఇది యుద్ధం యొక్క మైదానం అయింది కదా. ఒకవైపు అయింది ప్రబలమైనటువంటి బలశాలి అయినటువంటి మాయ, మరి మరోవైపు అయ్యారు ప్రబలమైనటువంటి శక్తిశాలి అయినటువంటి బాబా. బాబా ఎంత శక్తివంతుడయ్యారో మాయ కూడా అంతే శక్తిరంతురాలుగా శక్తివంతమైనటువంటిదిగా అవుతుంది. మరి ఇప్పటి యొక్క యుద్ధాల విషయాలని శాస్త్రాల్లో రాసి ఉంది. భలే రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, దేవాసుర సంగ్రామం కానివ్వండి, శాస్త్రాల్లో ఎన్నైతే బాహుబలం యొక్క యుద్ధాల యొక్క విషయాలు రాసి ఉన్నాయో దేవతలు మరియు అసురుల మధ్యలో అవన్నీ ఎక్కడ యొక్క స్మారక చిహ్నాలు అయ్యాయి? ఇప్పుడు ఈ సంగమేశ్వర యొక్క యాద్గార అయింది స్మారక చిహ్నాలు అయ్యాయి. లేకపోతే వాస్తవంగా దేవతలు ఏమీ యుద్ధం చేయరు. దేవతలకు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? వారైతే సుఖమైన జీవనాన్ని జీవిస్తారు. ఇది అసురీ ప్రపంచమైంది. ఈ ద్వైతవాది ప్రపంచంలో యుద్ధాలు కొట్లాట్లు జరుగుతాయి. దేవతలైతే అద్వైతమైన వారు. ఎక్కడైతే అద్వైతం ఉంటుందో అక్కడ కొట్లాట్లు కొట్లాట్ల యొక్క విషయమే ఉండదు. ఇక్కడ మాయా చాలా ప్రబలమైనటువంటిది, శక్తిశాలి అయినటువంటిది. ఇప్పటి యొక్క యుద్ధం యొక్క విషయమైంది. మరలా మీరు ఐదు వికారాల పైన విజయాన్ని పొందుకుంటారు. ఒకే ఒక తండ్రిని స్మృతి చేసినట్లయితే ఐదు వికారాల పైన విజయాన్ని పొందుకోవడానికి శక్తి లభిస్తుంది, బలం లభిస్తుంది. ఒకవేళ ఇతరులను స్మృతి చేసినట్లయితే, వ్యభిచారి స్మృతి చేసినట్లయితే తండ్రి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ వ్యభిచారి శక్తి ఆ శక్తి ప్రాప్తించదు. మనమైతే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వాపస్ పరంధామానికి వెళ్ళాలి. గీతలో ఏమని చెప్పబడి ఉంది? మనుషులు ఏదైతే గీత రాశారో అందులో కూడా రాసి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? సూర్యో న శశంకో న పావక. అనగా ఎక్కడైతే సూర్యుని యొక్క చంద్రుని యొక్క అగ్ని యొక్క ప్రకాశం చేరుకోలేదు. అక్కడికి వెళ్ళాలి. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళి మనిషి ఆత్మలు ఈ మృత్యులోకంలోకి తిరిగి వాపస్ రారు. ఈ దుఃఖీ ప్రపంచంలోకి వాపస్ రారు. అది నా పరంధామం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సృష్టి ఉండదు అని కాదు. సృష్టి అయితే ఉంటుంది. కానీ ఆత్మలు సుఖీ సృష్టిలోకి వాపస్ వస్తారు. తండ్రి ఇంటి నుంచి ఏ పిల్లలైనా కూడా తిరిగి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాపస్ వస్తారో పరంధామం నుంచి ఈ సృష్టి మీద వచ్చి దుఃఖాన్ని భోగించరు. మొదట సుఖీ జీవనం, తర్వాత నెమ్మది నెమ్మదిగా సాంగత్యపు రంగులోకి వచ్చిన కారణంగా దుఃఖీ జీవనంగా అయిపోతుంది. మరి మనమైతే వాపస్ పరంధామం వెళ్ళాలి. ఈ పురాణ శరీరాన్ని పురాతన శరీరాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టాలి అంటే అనగా ఆత్మహత్య చేసుకోవాలా? ఆత్మహత్య చేసుకోకూడదు. అటువంటి ఆత్మిక స్థితిలో స్థితిలోవాలి. అటువంటి పక్క అభ్యాసం చేయాలి. నేను ఆత్మను నక్షత్రాన్ని జ్యోతిర్బిందు స్వరూపాన్ని బ్రుకుట మధ్యలో ప్రకాశించుచున్నటువంటి సితారను అని. నేను దేహాన్ని కాను. ఈ విషయాన్ని ఎలా అభ్యాసం చేయాలి అంటే దేహం అనేది వేరుగా అనుభవం అవ్వాలి, మరియు ఆత్మ అనేది వేరుగా కనిపించాలి. ఏ విధంగా ఆత్మమైన మనం జ్యోతిర్బిందు అయ్యాము? బిందు బిందు ఆత్మల యొక్క ప్రకాశం ఈ నేత్రాల ద్వారా వెలువడుతుంది. ఆ ఆత్మకు గుర్తుగానే మస్తకంలో భృక్తి మధ్యలో బిందువును పెట్టుకుంటారు, కిలకాన్ని దిద్దుకుంటారు. కానీ పెట్టుకునేటటువంటి వారు ఈ విషయాన్ని మర్చిపోయారు. మేము ఒక స్టార్ అనగా నక్షత్రమైనటువంటి ఆత్మను అన్న విషయాన్ని మర్చిపోయి ఉన్నారు. కేవలం చూపించడం కోసం బిందువు లేకపోతే తిలకాన్ని పెట్టుకుంటున్నారు. ఋషులు మహర్షులు ఎప్పుడైతే ఈ పరంపరను ఈ ఆచారాన్ని పెట్టారో ఈ పరంపరను ఎందుకు పెట్టారు అంటే ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆత్మిక స్థితి ఉంటుంది, ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పరంపరను పెట్టారు. ఈ మట్టి యొక్క దేహం స్మృతి రాకుండా ఉండడానికి ఎందుకంటే బుద్ధి ఎవరినైతే స్మృతి చేస్తారో అదే విధంగా తయారైపోతుంది. దొంగలు దోపిడీ దొంగలతోటి ఉండేటటువంటి వారి యొక్క బుద్ధి దొంగలు దోపిడీ దొంగల్లాగానే తయారవుతుంది. ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారి యొక్క జతలో ఎవరైతే ఉంటారో అటువంటి వారి యొక్క సాంగత్యం చేసినట్లయితే మరి వారి ఆత్మిక స్థితి తయారవుతుంది. ఆత్మ మన మనం ఏ విధంగా జ్యోతిర్బిందు అయ్యామో అదే విధంగా బిందు బిందు అయినటువంటి ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ శివుడు వారు కూడా జ్యోతిర్బిందు అయ్యారు. ఆ జ్యోతిర్బిందువు జనన మరణ చక్రాలకు అతీతమైన వారు అయ్యారు. వారు జనన మరణ చక్రంలోకి రారు. సదా శివుడు అయ్యారు, సదా పరంధామంలో ఉండేటటువంటి వారు అయ్యారు. ఉన్నత స్థితిలో ఉండేటటువంటి వారు అయ్యారు. వారికే గాయనం కూడా ఉంది. ఊంచా తేరా దామ్ అనగా నీ దామం ఉన్నతమైనటువంటిది. ఊంచా తేరా కామ్ అనగా నీ కార్యం ఉన్నతమైనటువంటిది. ఊంచా తేరా నామ్ అనగా మీ పేరు ఉన్నతమైనటువంటిది అని. వారు ఈ పాపపు ప్రపంచంలో పాపపు సృష్టిలో వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి కారు. ఏ విధంగా గీతలో మహావాక్యం ఉంది, తద్ధామ పరమం మమ అనగా నేను అటువంటి పరంధామంలో ఉండేటటువంటి వారిని. మరి స్వయమే చెబుతున్నారు నేను పరంధామంలో ఉండేటటువంటి వాడిని అని. మరి వారు ఈ ప్రపంచంలో వ్యాప్తం ఎలా అయ్యారు, ఎలా వ్యాపించారు? మనుషుల యొక్క జ్ఞానమైంది. నలువైపులా పరమాత్మను వెతికారు, ఎక్కడా కనిపించలేదు. మరి చివరకు శివోహం అని కూర్చున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మనే పరమాత్మ, కణకణంలో భగవంతుడు. ముసల్మాన్లు కూడా చెప్పడం మొదలు పెట్టారు కణకణంలో భగవంతుడు ఉన్నారు అని. పరమాత్మ సర్వవ్యాపి అని అన్ని ధర్మావలంబి వాళ్ళు అనగా అన్ని ధర్మాల వారు కూడా ఒప్పుకోవడం మొదలు పెట్టారు. పరమాత్మ తండ్రి వచ్చి చెబుతారు, పిల్లలు నేను సర్వవ్యాపి కాను, ఈ సర్వవ్యాపి జ్ఞానం మీ బుద్ధిని భ్రమింపచేసింది, దారి తప్పించేసింది. కొంతమంది మందిరాల్లో భ్రమించారు, కొంతమంది మస్జిదుల్లో భ్రమించారు, కొంతమంది గిరిజాగర్ అనగా చర్చిల్లో భ్రమించారు, కొంతమంది గురుద్వారాల్లో భ్రమించారు, కొంతమంది పుణ్యక్షేత్రాల్లో భ్రమించారు. బుద్ధి భ్రమించిన కారణంగా బుద్ధి ఏకాగ్రంగా తయారు కాలేదు, తయారవ్వలేకపోయింది. ఇప్పుడు నేను వచ్చి చెబుతున్నాను, ఈ పంచతత్వాలకు కూడా అతీతమైనటువంటి లోకం మరొక లోకం ఉంది, దానిని తురియాలోకం అని అంటారు, దానినే బ్రహ్మలోకం అని అంటారు, పరంధామం అని అంటారు. ఆంగ్లేయులు దానిని సుప్రీం అబోర్డ్ అని అంటారు. ముస్లిమాన్లు వాటిని అంటారు ఖుదా అర్ష్మేర్ అనేవాళ్ళ, ఫర్ష్మేర్ అనేవాళ్ళ నహి అనగా భగవంతుడు ఆకాశంలో ఉంటారు, వారు పృథ్వీ మీద ఉండేటటువంటి వారు కారు అని అంటారు. అలా మొదట అనేవారు ఇప్పుడు వారు కూడా ప్రభావితమైపోయారు. మరి అటువంటి ఉన్నతమైన భగవంతుడు, అటువంటి ఉన్నతమైన కర్మను కార్యాన్ని చేసేవారు ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో మొత్తం సృష్టిని పూర్తిగా మార్చి వెళ్తారు. కలియుగాన్ని మార్చి సత్యుగాన్ని తయారు చేసి వెళ్తారు. కలియుగం అయింది పాపం యొక్క యుగం. పాపం యొక్క యుగాన్ని మార్చి సత్యుగంలో దేవతల యొక్క పుణ్యాత్మల యొక్క ప్రపంచాన్ని తయారు చేస్తారు. మరి శాస్త్రాల్లో కూడా రాసి ఉంది సత్యుగంలో దేవతల యొక్క రాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది, లక్ష్మీనారాయణ యొక్క రాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవారు. నారాయణ్ణి పదహారు కళా సంపూర్ణులు అని అంటారు. సర్వగుణ సంపన్నులు, పదహారు కళా సంపూర్ణులు, సంపూర్ణ అహింసకులు, మర్యాద పురుషోత్తములు అని అంటారు. మరి అటువంటి ప్రపంచాన్ని తయారు చేయడం కోసం నేను వస్తాను. పాడుతారు కూడా ఈ పాపపు ప్రపంచం నుంచి దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని. మరి ఈ పురాతన పాపపు ప్రపంచం నుంచి ఈ పురాతన పాపపు శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇది ఉద్యోగం ద్వారా విడిచిపెట్టేటటువంటి విషయమైంది. ఆత్మహత్య చేసుకుని విడిచిపెట్టేటటువంటి విషయం కాదు. ఆత్మిక స్థితి యొక్క అటువంటి అభ్యాసం చేయాలి. తండ్రిని మర్చిపోయినట్లయితే మరి యోగ బలం ఉండదు. మరి నేర్పించేటటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో వారినే మర్చిపోయినట్లయితే మరి యోగ బలం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది? మరి మాయకు అవకాశం లభిస్తుంది. వెంటనే దేహాభిమానం యొక్క ఒత్తిడిని తీసుకువస్తుంది. ఆత్మ దేహాభిమానంలోకి వచ్చేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా ఐదు వికారాలు ఉత్పన్నమవుతాయి. ఒకవేళ తమను ఆత్మ అని అనుకున్నట్లయితే, ఇతరులు కూడా ఆత్మ దృష్టితో చూసినట్లయితే, ఇతరులు కూడా ఆత్మ అని అనుకున్నట్లయితే, స్త్రీ పురుషుల యొక్క సంబంధం అనేది లుప్తమైపోతుంది. స్త్రీ పురుషుల యొక్క దృష్టి అనేది లోపిస్తుంది. మరి స్త్రీ పురుషుల యొక్క దృష్టి లేనట్లయితే మరి కామ వికారం కూడా ఉండదు, కామ వికారం కూడా రాదు. మరి కామేషు క్రోధేశులుగా కూడా అవరు. మరి కామన అనగా కోరిక పూర్తి కానట్లయితే క్రోధ వికారం వస్తుంది. మరి ఆత్మిక స్థితి ఈ ఐదు వికారాల నుంచి కూడా దూరంగా ఉంచేటటువంటిది. మరి నేను దేహాన్ని, మరి ఈ యొక్క దేహాభిమానం యొక్క స్థితి, ఇతరుని దేహం రూపంలో చూసేటటువంటి స్థితి, ఇది ఐదు వికారాలను ఉత్పన్నం చేస్తుంది. అన్నిటికంటే పెద్దదైంది కామ వికారం యొక్క ఒత్తిడి. ఐదు వికారాలను ఎప్పుడైతే లెక్క పెట్టిస్తారో అప్పుడు అన్నిటికంటే కూడా మొట్టమొదటి వికారం ఏది వస్తుంది? ఎప్పుడైతే పేర్లను లెక్క పెట్టిస్తారో అప్పుడు అంటారు కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం అని. మరి అన్నిటికంటే కూడా ఐదు వికారాల యొక్క ముఖ్య ఎవరైతే ఉన్నారో, ముఖ్యమైన వారు అదేంది కామ వికారం. తండ్రి అంటారు పిల్లలు ఇది మొట్టమొదటి నెంబర్ లో పొరపాటు అయింది. ఈ కామ వికారాన్ని భ్రష్టాచారం అని అంటారు. భ్రష్టాచారం మరియు శ్రేష్టాచారం. దేవతలు శ్రేష్టాచారులు అయ్యారు. మరి రాక్షసులు భ్రష్టాచారులు అయ్యారు. ఈనాడు మొత్తం ప్రపంచమంతా రాక్షసుల ప్రపంచం అయిపోయింది. భగవంతుడు ఈ రాక్షసుల యొక్క ప్రపంచాన్ని తయారు చేయలేదు. భగవంతుడు అయితే వచ్చి శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేశారు, శ్రేష్టాచారాన్ని నేర్పించారు. శ్రేష్ఠ ఇంద్రియాల ద్వారా ఆచరణ చేయడాన్ని శ్రేష్టాచారం అని అంటారు. భ్రష్ట ఇంద్రియాల ద్వారా ఆచరణ చేయడాన్ని భ్రష్టాచారం అని అంటారు. భ్రష్ట ఇంద్రియాల యొక్క స్నేహం ఏదైతే ఉందో, మలమూత్రాల ద్వారా ఏదైతే జన్మ జరుగుతుందో, దాని ద్వారా ప్రపంచం యొక్క పతనం అవుతుంది. ఎప్పటి నుంచి అయితే ప్రపంచంలో ఇతరితర ధర్మాల యొక్క రాక మొదలైందో అప్పటి నుంచి ఆ ప్రపంచం మొదలవుతుంది. ఈనాటికి 2500 సంవత్సరాల ముందు ఇబ్రహీం వచ్చారు. వారు ఇస్లాం ధర్మాన్ని నడిపించారు. తర్వాత 250 సంవత్సరాల తర్వాత మహాత్మా బుద్ధుడు వచ్చారు. వారు బౌద్ధ ధర్మాన్ని నడిపించారు. ద్వైతవాదం నుంచి ద్వైతవాదం వ్యాపిస్తూ పోయింది. మొదట ఒకే ధర్మం ఉండేది, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ఒక్క తండ్రే వచ్చి స్థాపన చేశారు. అందుకని అక్కడ ఏకవాదం ఉండేది, అద్వైతంగా ఉండేది. అక్కడ ద్వైతం ఉండేది కాదు. అద్వైతం ద్వారానే దేవతల యొక్క రచన జరుగుతుంది. ద్వైతవాదం కారణంగా అనేక ధర్మాలు వచ్చిన కారణంగా రాక్షసి ధర్మాల యొక్క స్థాపన అవుతుంది. భగవంతుడు వచ్చి దేవతగా తయారు చేస్తారు. గీతలో ఎటువంటి జ్ఞానం ఉంది అంటే అర్జునుడికి వచ్చి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. దాని కారణంగా వారు నరుడి నుంచి నారాయణుడుగా అయ్యారు. నారి ద్రౌపదికి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. దాని కారణంగా వారు నారి నుంచి నారాయణిగా అయ్యారు. ఈ శిక్షణను తండ్రే వచ్చి ఇస్తారు. కానీ పొరపాటుగా ఆ గీతలో సాకార దేవత యొక్క పేరును వేసేశారు. ఎవరి పేరును వేసేశారు? ఎవరు అన్నారు? కృష్ణుని యొక్క పేరును వేసేశారు అని. ఆ కృష్ణుని యొక్క పేరును వేసేశారు. గీతోపదేశాన్ని ఇచ్చేటటువంటి వారు నిరాకారుడు, సాకారుడు కారు అని ఈ విధంగా చెప్పేటటువంటి చాలా శ్లోకాలు గీతలో ఉన్నాయి. ఆ నిరాకారుడు శివుడే ఈ సృష్టి మీద వచ్చి గీతా జ్ఞానాన్ని ఇస్తారు. వారు తప్పకుండా జనన మరణ చక్రాలకు అతీతమైనటువంటి వారు. కానీ గీతలో ఒక శబ్దం వచ్చింది, ప్రవేశ్యం అని. నేను ప్రవేశించడానికి అర్హత ఉన్నటువంటి వాడిని? మరి ఎప్పుడైతే నేను ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి వాడిని అయ్యాను, ఏ విధంగా అయితే భూత ప్రేతాలు ప్రవేశించగలవు, మరి నేను ప్రవేశించలేనా? మరి వారు ఈ సృష్టి మీద వచ్చి ఈ సృష్టి రూపి రంగస్థలం మీద ఎవరైతే హీరో హీరోయిన్ పాత్రధారులు ఉన్నారో రాముడు మరియు కృష్ణుడు ఆ ఆత్మల్లో వచ్చి ప్రవేశిస్తారు. మరి వారు ఎప్పుడైతే ప్రవేశిస్తారో వారి యొక్క సత్యుగం మరియు త్రేతాయుగం యొక్క పేర్లు మారిపోతాయి.
ఆత్మలే జన్మలు తీసుకుంటూ 84 జన్మలు చక్రంలో వస్తూ అంతిమ జన్మలో వచ్చి సాధారణ మనుషు తనువుదారిగా అవుతారు.
ఆ సాధారణ మనుషు తనువులో వచ్చి పరమాత్ముడు వారికి నామకరణం చేస్తారు, బ్రహ్మ మరియు శంకరుడు అని. వీరు ఇద్దరు ఆత్మలయ్యారు. బ్రహ్మ అనగా పెద్ద తల్లి, మా అనగా తల్లి, బ్రా అనగా పెద్ద. ప్రపంచానికి అతి పెద్ద తల్లి అయ్యారు. మరి పెద్ద కార్యం చేసినట్లయితే పెద్ద తల్లి కూడా అవుతారు. బ్రహ్మ సృష్టికి ఎంతైతే ప్రేమను ఇచ్చి ఉంటారో అంత ప్రేమను మిగతా ఇంకా ఏ మాటలు ఇచ్చి ఉండరు. మరి శాస్త్రాల్లో కర్మ ఆధారంగా పేర్లు వచ్చాయి, పేర్లు పడ్డాయి. శాస్త్రాల నుంచి ఏ పేర్లైనా కూడా తీసి చూడండి. ఎటువంటి కర్మనో ఆ విధంగా కూడా పేర్లు ఉన్నాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు అన్ని పేర్లు అయితే అర్థ సహితంగానే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఈ సమయంలో పాత్ర నడుస్తుంది. పరమాత్మ తండ్రి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని విడమర్చి అర్థం చేయిస్తున్నారు, చెబుతున్నారు. పిల్లలు ఇప్పుడు ఈ పాపపు ప్రపంచం వినాశనం కానుంది అని. పాపపు ప్రపంచం ఎప్పుడైతే వినాశనం అవుతుందో అప్పుడు మొట్టమొదట మీరు పాపము మరియు పుణ్యానికి అతీతమైనటువంటి లోకంలోకి వెళ్ళాలి. అది బ్రహ్మలోకమైంది, అది నా యొక్క ధామం అయింది. అక్కడ పాపము ఉండదు, పుణ్యము ఉండదు. అక్కడైతే ఆత్మలైన మీరు బిందు బిందు స్థితిలో ఉంటారు. బిందు బిందు స్థితి నుంచి ఎప్పుడైతే ఈ సృష్టి మీద మరలా వాపస్ వస్తారో అప్పుడు మీకు శరీరం లభిస్తుంది. మరి ఏదైతే కొత్త సృష్టి నడుస్తుందో ఆ కొత్త సృష్టి యొక్క జ్ఞానాన్ని నేను వచ్చి ఇస్తున్నాను. మరి ఎలా కొత్త సృష్టి మొదలవ్వాలి, మరియు ఇంత పెద్ద 500-700 కోటి మనుష్యాత్మల యొక్క సృష్టి ఎలా అంతం కావాలి, అవన్నీ ఆ విషయాలన్నీ నేను వచ్చి ఇప్పుడు చెబుతాను. ఒకవైపు వినాశన యొక్క జ్ఞానాన్ని ఇస్తాను, మరోవైపు స్థాపన యొక్క జ్ఞానాన్ని ఇస్తాను. ఈనాటికి 65-70 సంవత్సరాల ముందు అణుశక్తి యొక్క జాడ గుర్తు కూడా ఉండేది కాదు. కేవలం శాస్త్రాల్లో చెబుతూ వచ్చారు హర్ హర్ భం భం అని. భం భం అనే శబ్దాన్ని శంకరుని జతలో శంకరుని తోటి జోడిస్తారు. ఎందుకంటే శంకరుని యొక్క కర్మ అయింది పురాతన సృష్టి యొక్క వినాశనం చేయడం. మరి ఎప్పుడైతే పురాతన సృష్టిని వినాశనం చేసేటటువంటి వారు ఈ సృష్టి మీద వస్తారో, మరి కొత్త సృష్టిని స్థాపన చేసేటటువంటి వారు కూడా తప్పకుండా వస్తారు. వారయ్యారు పరంపిత పరమాత్మ శివుడు. కానీ పొరపాటుగా మనుషులు శివుడు మరియు శంకర్ని ఒకరే అనుకుంటారు. అరే శివుణ్ణి అయితే శివలింగం రూపంలో చూపించడం జరుగుతుంది. పురాతన మందిరాలు ఎన్నైతే ఉన్నాయో అందులో ప్రక్కన దేవతలను ఎవరినైతే చూపించడం జరుగుతుందో శివలింగానికి ఇరుప్రక్కల అందులో ఒక ముఖ్య స్థానంలో శంకర్ని చూపించడం జరుగుతుంది. అక్కడే ఎదురుగా మందిరం యొక్క మధ్యలో శివలింగం పెట్టబడి ఉంది, మరియు అక్కడే నలువైపులా శంకరుని యొక్క మూర్తి మరియు మిగతా దేవతల యొక్క మూర్తులు పెట్టబడి ఉన్నాయి. మరి దీని ద్వారా గుర్తించలేరా ఆ దేవతల మధ్యలో పెద్ద దేవత, మహాన్ దేవత, మహాదేవుడు ఎవరు అని? మహాదేవుడు శంకరుడు అయ్యారు. మిగతా వారందరూ నెంబర్ వారు అయ్యారు. మరి దేవతను మరియు భగవంతుణ్ణి కలిపి ఒకటిగా చేసేశారు. ఒకటిగా చేసేశారు అంటే దానికి కూడా కారణముంది. శివుణ్ణి బ్రహ్మతోటి కలిపి ఒకటిగా ఎందుకు చేయలేదు? మరి విష్ణుతోటి కలిపి ఒకటిగా ఎందుకు చేయలేదు? మరి శివుణ్ణి శంకర్ తోటి ఎందుకు కలిపారు? ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. కారణం ఇదే అయింది. శంకరుణ్ణి ఏదైతే స్మృతి యొక్క అవస్థలో కూర్చుని ఉన్నట్లు చూపించడం జరుగుతుందో వారు స్మృతిలో ఎంత లీనమవుతారు అంటే శివ జ్యోతిర్బిందు యొక్క స్మృతిలో ఆ శివ జ్యోతిర్బిందు గుర్తుగా పెద్ద ఆకారంలో శివలింగాన్ని చూపిస్తారు. ఇంత ఏకాగ్రత, ఇంత తన్మయంగా ఇంకా ఏ దేవాత్మను అవలేరు. అందుకనే శివుణ్ణి మరియు శంకరుణ్ణి కలిపి ఒకటిగా చేసేశారు. మిగతా అలా ఏమీ కాదు, శంకర్ని ఆత్మ మరియు శివుని ఆత్మ ఒకటే అని. శివుడు వేరు మరియు శంకరుడు వేరు. శంకరుణ్ణి స్మృతిలో కూర్చుని ఉన్నట్లు చూపించారు. చిత్రాల్లో చూడండి, మూర్తుల్లో చూడండి, మరి దీని ద్వారా ఏమని రుజువు అవుతుంది? ఒకవేళ శంకరుడు భగవంతుడు అయినట్లయితే మరి వారికి కూడా ఎవరినైనా స్మృతి చేయవలసిన అవసరం ఉందా? మరి వారికి కూడా ధ్యానంలో కూర్చోవలసిన అవసరం ఉందా? అవసరం లేదు. వారైతే స్వయం ధ్యాన స్వరూపులు అయ్యారు, జ్యోతిర్బిందు స్వరూపులు అయ్యారు, వారైతే సదాశివుడు అయ్యారు. వారికేమీ పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి? సుప్రీం సోల్ శివునికి. వారు ఎవరిలో అయితే ప్రవేశిస్తారో వారి పేరు ప్రపంచంలో శంకరుడు విశ్వనాథుని రూపంలో ప్రసిద్ధి అవుతారు. వారికి విశ్వం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. బాహుబలం ద్వారా ఎవరికి విశ్వం యొక్క రాజ్యాధికారం లభించదు. చిత్రాల్లో ఒక శంకర్నే చూపించారు యోగ బలం ద్వారా విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ప్రాప్తించుకున్నట్లు. మరి ఆ శంకరుడు భ్రష్టాచారాన్ని దూరం చేసి ఉంటారు. ఈనాడు ప్రపంచంలో ఏదైతే భ్రష్ట ఇంద్రియాల యొక్క ఆచరణ వ్యాపించి ఉందో ఆ విధంగా భ్రష్టాచారం ద్వారా సంతానానికి జన్మనివ్వడాన్ని అంతం చేసి ఉంటారు. అందుకనే గాయనం కూడా ఉంది. శంకరుడు ఏమి భస్మం చేశారు? కామదేవుని భస్మం చేశారు. కామదేవుణ్ణి భస్మం చేసినట్లు ఇంకా ఏ దేవతకు కూడా గాయనం లేదు. వికారాల యొక్క ముఖ్యా ఆయనకు కామ వికారాన్ని కానీ వినాశనం చేసినట్లయితే, భస్మం చేసినట్లయితే మిగతా వికారాలు అన్ని వాటంతటా అవే పారిపోతాయి. మరి అసలైనటువంటి భ్రష్టాచారం ఏదైతే ఉందో ఆ భ్రష్టాచారాన్ని అంతం చేసేటటువంటి వారు ఈనాటి వరకు ఈ ప్రపంచంలో జన్మించలేదు. ఈ సృష్టి మీద పెద్ద పెద్ద ధర్మపితలు వచ్చారు. ఇబ్రహీం వచ్చారు, బుద్ధుడు వచ్చారు, క్రైస్ట్ వచ్చారు, గురునానక్ వచ్చారు, వివేకానందుడు వచ్చారు, కానీ భ్రష్టాచారం ఇంకా పెరుగుతూ పోయింది. మరి వారు వచ్చినందువలన లాభమేమైంది? ప్రపంచం మరి ఇంకా కిందకు దిగజారుతూ పోయింది. మరి వారు వచ్చినందుకు లాభమైందా లేకపోతే నష్టమైందా? మరి తప్పకుండా వారి యొక్క జ్ఞానం ఎంతో కొంత అస్పష్టమైనది. వాస్తవంగా ఆ సంపూర్ణ శివుడు ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో మరి వారు ఎటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తారు అంటే ఈ ప్రపంచం నుండి భ్రష్టాచారం యొక్క గుర్తు జాడ అంతమైపోతుంది. ఈ సృష్టి మీద ఏవైతే ఉంటాయో భలే అవి జంతువులు కానివ్వండి, పశు పక్షాదులు కానివ్వండి, భలే మనుషులు కానివ్వండి, అవన్నీ మరియు వారందరూ శ్రేష్ఠ ఇంద్రియాల ద్వారా ఆచరణ చేసేటటువంటివిగా అయి ఉంటాయి. ఈ విధంగా నెమలిని ఈనాటికి మన భారతదేశంలో రాష్ట్రీయ పక్షిగా భావించడం జరుగుతుంది. ఎందుకని దాన్ని రాష్ట్రీయ పక్షిగా భావిస్తారు? మిగతా పక్షుల యొక్క ఉదాహరణను ఎందుకు ఇవ్వరు? రాష్ట్రీయ పక్షిగా వేరే పక్షిని గౌరవించవచ్చు. ఎందుకంటే అంటే అన్ని పక్షులు సంభోగం ద్వారా సృష్టిని ఉత్పన్నం చేస్తున్నాయి. ఒక నెమలి అటువంటిది అయింది. మగ నెమలి ఎప్పుడైతే నాట్యం చేస్తుందో అప్పుడు ఆడ నెమలి దాని యొక్క కన్నీటిని తాగుతుంది. మరి దాని ద్వారా గర్భాన్ని ధారణ చేస్తుంది. అనగా ఉదాహరణ స్వరూపంగా ఈనాటికి ప్రపంచంలో అటువంటి ఒక పక్షి యొక్క విషయం స్థిరంగా ఉంది. మరియు దానిని భారతదేశం యొక్క రాష్ట్రీయ పక్షిగా భావించడం జరుగుతుంది. దీని ద్వారా ఇది రుజువవుతుంది, ఈ ప్రపంచంలో శ్రేష్టాచార్య సంతానం కూడా ఒకప్పుడు ఉండేవారు అని. ఇదేమి అసంభవం అయినటువంటి విషయం కాదు. ఇంద్రియాల ద్వారా ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా శ్రేష్ఠ ప్రపంచం ఎలా సంభవం అవుతుంది? వాటి ద్వారా శ్రేష్ఠ సృష్టి ఎలా తయారవుతుంది? ఇప్పుడు తండ్రి ఈ విషయాలను చెబుతున్నారు. ఇది ఏకాగ్రత యొక్క విషయమైంది. ఈనాడు మనుషుల యొక్క బుద్ధి గవ్వ సమానంగా తయారైపోయి ఉంది. ఎందుకంటే గవ్వ మీదనే బుద్ధి లీనమై ఉంటుంది. కామవికారం ప్రధానం అయిన కారణంగా మరియు స్త్రీలలో తమ యొక్క దేహాభిమానం ఎక్కువగా ఉన్న కారణంగా గవ్వ యొక్క స్మృతి ముఖ్యమైంది. గవ్వ ఆకారమే గుర్తుకు వస్తూ ఉంటుంది. మరి ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడే బుద్ధి యొక్క మొత్తం శక్తి, శరీరం యొక్క మొత్తం శక్తి సార రూపంలో ఏకత్రితం అవుతుంది. మరి కామేంద్రియంలో మొత్తం శక్తి ఏకత్రితం అవుతుంది. మరి బ్రస్త ఇంద్రియాలలో ఎప్పుడైతే మొత్తం శరీర యొక్క శక్తి, బుద్ధి యొక్క శక్తి ఏకత్రితం అవుతుందో మరి అప్పుడు మనుషుల యొక్క పతనం అవుతుందా లేకపోతే ఉన్నతి అవుతుందా? పతనం అవుతుంది. ఆ స్నేహం భ్రష్టాచారి స్నేహమైంది. భ్రష్టాచారి స్నేహం ద్వారా ఏ సంతానమైతే జన్మ తీసుకుంటారో వారు వ్రత ఆచరణ చేసేటటువంటి వారిగా అవుతారు. ఈనాడు ఏ పిల్లలైతే జన్మ తీసుకుంటున్నారో వారు మోస్ట్లీ దుఃఖాన్నిచ్చేటటువంటి పిల్లలే జన్మ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకే దుఃఖాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. లేకపోతే రచనను రచయిత యొక్క సుఖం కోసం పుట్టించడం జరుగుతుంది. మరి వ్యతిరేకంగా అయిపోతుంది. ఇప్పుడు విపరీతమైన వారిని ఉదారంగా నిష్కర్షముగా తయారు చేయడం కోసం, భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా తయారు చేయడం కోసం తండ్రి వచ్చి ఉన్నారు. క్రోధం ద్వారా భ్రష్టాచారి యొక్క టైటిల్ అనగా ఉపాధి రాదు. ఏమని చెప్పారు? ఎవరైనా క్రోధి అనుకోండి, మరి వారికి భ్రష్టాచారి యొక్క టైటిల్ ని ఉపాధిని ఇచ్చినట్లయితే ఇది రాంగ్ విషయమైంది, పొరపాటు అయినటువంటి విషయమైంది. పతితులుగా అయినట్లయితేనే ఈ టైటిల్ అనగా ఈ ఉపాధి లభిస్తుంది. మరి కామ్ వికారం ద్వారా పతితులుగా అవుతారు. ఏంటి? ఎవరికైనా క్రోధం వస్తుంది, మరి ఆ క్రోధం ఏ విశేషమైన ఇంద్రియం ద్వారా ప్రతిబింబిస్తుంది అనగా ప్రత్యక్షం అవుతుంది ఆ క్రోధం. ఎవరు అన్నారు నేత్రాల ద్వారా ప్రతిబింబిస్తుంది అని? నేత్రాల ద్వారా ప్రతిబింబిస్తుంది, మరి ఆ నేత్రాలు భ్రష్టాచారి అయ్యాయా లేకపోతే శ్రేష్టాచారి అయ్యాయా? నేత్రాలైతే జ్ఞానేంద్రియాలు అయ్యాయి కదా. మరి ఆ జ్ఞానేంద్రియంలో మొత్తం శక్తి అంతా వెళ్లి ఏకత్రితం అవుతుంది. మరి క్రోధం చేసినప్పుడు ఆ శక్తి యొక్క ఊర్ధ్వగమనం అవుతుందా అనగా పైకి వెళ్తుందా లేకపోతే కిందకు వెళ్తుందా? ఊర్ధ్వగమనం అయితే అవుతుంది అనగా పైకైతే వెళ్తుంది శక్తి. కానీ ఆ ఊర్ధవ గమనం ఏదైతే అవుతుందో అది ఇతరులను చిన్న చూపు చూపించడం కోసం అవుతుంది, ఇతరులను పరాజయులుగా చేయడం కోసం అవుతుంది. అందుకనే అందులో శక్తి ఉండదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, పిల్లలు ఈ కామము మరియు క్రోధము మీ యొక్క మహాశత్రువులు అయ్యాయి, వీటి యొక్క వాస్తవాన్ని తెలుసుకోండి. మరి కామ వికారం ఎంత కిందకు పడవేస్తుందో మరి క్రోధ వికారం కూడా అంతే కిందకు పడవేస్తుంది. కామ వికారాన్ని మనుషులు ఎప్పుడైతే భోగిస్తారో అప్పుడు స్త్రీ పురుషులు అనుకుంటారు మేము పరస్పరం ఒకరికొకరు చాలా స్నేహాన్ని ప్రీతిని ఇచ్చుకుంటున్నాము అని. కానీ ప్రీతిని ప్రేమను ఇచ్చుకోవడం లేదు, ఇంకా ఒకరినొకరు వదించుకుంటున్నారు, కందకంలో పడేసుకుంటున్నారు. ఆ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి వచ్చి ఈ విషయాన్ని నేర్పిస్తారు. పిల్లలు, ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా తయారవ్వండి. మరి చెప్పారు, క్రోధ వికారం ద్వారా పతితులుగా అవ్వరు, కామ వికారం ద్వారా పతితులుగా అవుతారు. అందుకనే మాటి మాటికి పిలుస్తూ ఉంటారు, హే పతిత పావన రండి అని. ఏంటి హే పతితుల నుంచి పావనంగా తయారు చేసేటటువంటి తండ్రి, ఈ సృష్టి మీద రండి. మరి పావనంగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. ఎవరిని పిలుస్తారు? పతిత పావన రండి అని ఎవరిని పిలుస్తారు? కృష్ణుని పిలుస్తారా? కృష్ణ పిల్లవాడిని పిలుస్తారా? పిలవరు. మరి ఎవరిని పిలుస్తారు? పతిత పావనుడు అన్నటువంటి టైటిల్ ఉపాధి ఎవరితోటి జోడించబడి ఉంది? శివునితోటి జోడించబడి ఉందా? విష్ణువుతోటి జోడించబడి ఉందా? జోడించబడలేదు. మరి ఎవరితోటి జోడించబడి ఉంది? పతిత పావన్ సీతారాం అని అంటారు. మరి పతిత పావనుడు అన్నటువంటి టైటిల్ ఎవరికైతే ఉందో, మరి వారిని ఎవరైతే పిలుస్తారో, మరి వారే పతితుల నుంచి పావనంగా తయారవుతారు. మరి ఎవరైతే పతిత పావన్ని పిలవరో వారు పతితుల నుంచి పావనంగా కూడా తయారు కారు. మాటి మాటికి పిలుస్తూ ఉంటారు, హే పతిత పావన రండి అని. మరి తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే జన్మ జన్మాంతరాలు మీరే పిలిచారు. పతిత పావనుడైనటువంటి తండ్రిని, రామయ్య తండ్రిని పిలిచారు. మరి మీరు పిలిచారు అంటే మీరు పతితుల నుంచి పావనంగా తయారవ్వవలసి ఉంటుంది. మరి తండ్రి కూడా వచ్చి పతితుల నుంచి పావనంగా తయారు చేయవలసి ఉంటుంది. ఎవరో అన్నారు రెడియా అంటే ఏంటి అని. రెడియా అనగా మాటి మాటికి పిలుస్తూ ఉంటారు, పతిత పావనుడా రండి, పతిత పావనుడా రండి, పతిత పావనుడా రండి అని. పవిత్రత యొక్క విషయమే ముఖ్య విషయమైంది. ఈ జ్ఞానంలో ముఖ్యంగా ఏ ధారణను నేర్పించడం జరుగుతుంది? ఎన్నైతే ధారణలను నేర్పించడం జరుగుతుందో అందులో ముఖ్య ధారణ ఏది అయింది? పవిత్రత యొక్క ధారణ ముఖ్య ధారణ అయింది. మొదట ప్యూరిటీ అనగా పవిత్రత వచ్చినట్లయితే పీస్ మరియు ప్రాస్పెరిటీ, శాంతి మరియు సుఖము జీవనంలో వాటంతట అవే ఫాలో అవుతాయి. తండ్రి వచ్చి ఏమి వచ్చి కొత్త విషయాలు ఏమీ వినిపించరు. ఏంటి విషయాలన్నీ అయితే ఆ శాస్త్రాల యొక్క విషయాలే అయ్యాయి. తులసిదాసు అయితే మొదటే చెప్పారు, జహా సుమతి తహా సంపతి నానా, జహా కుమతి తహా విపత్తి నిదానా. ఎక్కడైతే సుందరమైనటువంటి బుద్ధి ఉంటుందో అక్కడ పీస్ మరియు ప్రాస్పెరిటీ అనగా శాంతి సుఖము వాటంతట అవే వస్తాయి. సుందరమతి ఉన్నట్లయితే అనగా సుందరమైన బుద్ధి ఉన్నట్లయితే పవిత్రత వస్తుంది. నేత్రాల్లో కూడా పవిత్రత ఉంటుంది, కర్మేంద్రియాల్లో కూడా పవిత్రత ఉంటుంది. పవిత్రత లేనట్లయితే పీస్ మరియు ప్రాస్పెరిటీ శాంతి మరియు సుఖము ఫాలో అవ్వవు. బ్రాహ్మణుల యొక్క జీవనంలోనే చూడండి, ఏంటి ఎవరైనా అన్నట్లయితే మేము 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి బ్రాహ్మణులము అని. యాభై సంవత్సరాల నుంచి బ్రాహ్మణులుగా ఉన్నారు కానీ పీస్ మరియు ప్రాస్పెరిటీ శాంతి సుఖము జీవనంలో కనిపించదు. మరి ఏమని అంటారు? సుఖము శాంతి ప్రాస్పెరిటీ కనిపించినట్లయితే మరి వారిని ఏమంటారు? ప్యూర్ అని అంటారా లేకపోతే ఇంప్యూర్ అని అంటారా? పవిత్రమైన వారు అని అంటారా అపవిత్రమైన వారు అని అంటారా? జ్ఞానాన్ని ధారణ చేశారా లేకపోతే ధారణ చేయలేదా? మరి తప్పకుండా ధారణ చేయలేదు. తండ్రితోటి యోగాన్ని జోడించినట్లయితే పవిత్రత వస్తుంది. ఏంటి మరి ఇతరితరులతోటి కానీ యోగాన్ని జోడించినట్లయితే బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే పవిత్రత రాదు. ఒక్క తండ్రితోటి బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే పవిత్రత తప్పకుండా వస్తుంది. మీరు కామ వికారాన్ని జయించినట్లయితే మిగతా అన్ని వికారాలు మీ శరణంలోకి వస్తాయి. ఏంటి మరి ఒక్క కామ వికారాన్ని జయించినట్లయితే మరి కామ వికారాన్ని అయితే ఆ ఒక్క వికారాన్ని అయితే మొదట ఒకరే జయిస్తారు. వారికి శాస్త్రాల్లో గాయనం ఉంది. ఎవరికి గాయనం ఉంది? కామదేవుని భస్మం చేసినట్లు శంకరునికి గాయనం ఉంది కదా. తర్వాత వారికి నెంబర్ వారుగా పిల్లలు కూడా ఉంటారు. ఎవరైతే నెంబర్ వారుగా పిల్లలు ఉన్నారో వారిని మాల రూపంలో చూపిస్తారు. మాలను కంఠంలో కూడా చూపించడం జరుగుతుంది. మాలను భుజాల మీద కూడా చూపిస్తారు, మాలను శిరసు మీద కూడా చూపిస్తారు. ఎవరైతే అతి ప్రియమైన పిల్లలు ఉంటారో తండ్రి వారిని ఎక్కడ ఎక్కించుకుంటారు? తల మీద ఎక్కించుకుంటారు అంటారు కదా, వీరిని తల మీద ఎక్కించుకున్నారు అని. మరి వారు అతి ప్రియమైన వారు అయి ఉంటారు కదా. మరి అటువంటి ప్రియమైనటువంటి పిల్లలు ఎంతమంది వెలువడతారు? వారు మొట్టమొదట కామ వికారాన్ని మీద విజయాన్ని పొందుకుంటారు. మరి ఐదు వికారాలను కూడా జయిస్తారు. ఎనిమిది మంది వెలువడతారు. మరి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అయ్యాయి. ఇవేమి దంతకథలు అనగా వదంతులు కాదు. ఏంటి శంకరుడు కామదేవుని భస్మం చేశారు అన్నది ఇవన్నీ వదంతులు కాదు. వారేమి దేవతని ఏమి భస్మం చేయలేదు. తమ లోపల ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని భస్మం చేశారు. వదంతులు లాంటివి అయితే భక్తి మార్గంలో చాలా విన్నారు, చదివారు, పుస్తకాలు చదివారు. ఇప్పుడు ఈ జ్ఞానం యొక్క విషయాలను మీరు కేవలం ఈ ఒక్క జన్మలోనే వింటారు. ఏంటి ఆ కథలను అయితే మీరు శాస్త్రాల్లో చదువుతూ వచ్చారు, వింటూ వచ్చారు, మరియు వినిపిస్తూ వచ్చారు. బుద్ధిలో అయితే ఏమీ కూర్చోలేదు. ఇప్పుడు తండ్రి వచ్చి వాటి యొక్క అర్థాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంటాయి. అందుకని ఈ జీవనాన్ని సఫలం చేయడం కోసం తండ్రి వస్తారు. శాస్త్రాల్లో కూడా రాసి ఉంది మనుషుల జన్మ చాలా దుర్లభమైనటువంటిది అని. కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. అరే మనుషులైతే మనిషి జన్మను మనుషులుగా అయి 63 జన్మల నుంచి తీసుకుంటూ వచ్చారు. ద్వాపర యుగం నుంచే మనుషుల జన్మను తీసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచే నడుస్తూ వచ్చింది. వారి కంటే ముందు అయితే దేవతల యొక్క జన్మ జరిగేది. మరి మనుషుల యొక్క జన్మ దుర్లభమైందా? మరి ఇవైతే కేవలం చెప్పడానికైతే చెప్పారు, కానీ అర్థాన్ని అయితే ఏమి అర్థం చేసుకోలేదు. మనుషులు అనగా అర్థం కూడా ఉంటుంది కదా. మను యొక్క సంతానమే మనుషులయ్యారు. ఈ విధంగా విష్ణు యొక్క ఫాలోవర్స్ ని వైష్ణవులు అని అంటారు. విష్ణువుని యొక్క ఫాలోవర్స్ ని అనుచరులను శైవులు అని అంటారు. ఫాలోవర్స్ యొక్క అర్థంలో సంతానం యొక్క అర్థంలో ఒక మాత్ర అనగా ఒక దీర్ఘం పెరిగిపోతుంది. బ్రహ్మ యొక్క ఫాలోవర్స్ ని అనుచరులని బ్రాహ్మణులు అని అంటారు. మరి అలాగే అర్థం ఉంటుంది. ఎవరైతే మనసు యొక్క పాత్రను చేస్తారో వారిని మనువు అని అంటారు. పరమాత్మ శివుడు సుప్రీం సోల్ వస్తారు. వారి యొక్క ముగ్గురు శక్తులు వారి యొక్క జత జతలో వస్తారు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క మూడు శక్తులు ఏవై అయ్యి మనసు బుద్ధి సంస్కారం అయ్యాయి. మరి సుప్రీం సోల్ కూడా మూడు శక్తులు ఉన్నాయి. మనరూపి బ్రహ్మ మరియు బుద్ధి రూపి మూడో నేత్రధారి శంకరుడు. మరియు పరివర్తన శక్తి విష్ణు. ఈ ముగ్గురు శక్తుల ద్వారా పరమాత్మ శివుడు ఈ సృష్టి మీద వస్తారు. మొట్టమొదట ఈ ప్రపంచంలో ఏ శక్తి ద్వారా ప్రత్యక్షమవుతారు? ఎవరు అన్నారు బ్రహ్మ ద్వారా ప్రత్యక్షమవుతారు అని? మనసు ద్వారా ప్రత్యక్షమవుతారు. వారు మనువు అయ్యారు. మొత్తం సృష్టి అంతా కూడా మను యొక్క సంతానం అని పిలువబడతారు. మరేంటి, ద్వాపర యుగం నుంచి మనుషులు ఎన్ని జన్మలైతే తీసుకున్నారో ఆ జన్మల నుంచి అంటారా ఈ విషయాన్ని? వారిని మనుషుల్ని మను యొక్క సంతానం అని అంటారా? వారిని మను యొక్క సంతానం అని అనరు, ఎందుకంటే అక్కడ మను ఉండరు. మను ఎప్పుడు ఉంటారు? సంగమ యుగంలో మను ఉంటారు. 63 జన్మల్లో ఏదైతే చివరి జన్మ అయిందో, ఆ లాస్ట్ జన్మలో పరమాత్మ తండ్రి వచ్చి మను ద్వారా మనుషుల యొక్క సృష్టిని ఆరంభం చేస్తారు. మరి ఆ మనిషి జన్మ దుర్లభమైనది. మరి శాస్త్రాల్లో అయితే రకరకాల అర్థాలను రాసేశారు. శబ్దాల యొక్క సరైనటువంటి అర్థాలనే తీసుకోలేదు. తండ్రి వచ్చి ఒక్కొక్క విషయాన్ని విడమర్చి విడమర్చి అర్థం చేయిస్తారు, చెబుతారు. ఈ జీవనాన్ని సఫలంగా తయారు చేయడం కోసం నేను వచ్చి ఉన్నాను. దిన ప్రతిదినము వినాశనం యొక్క సమయం సమీపంగా వస్తూ ఉంటుంది. ఏంటి, ఎంత సమీపంగా వస్తూ ఉంటుంది? ఎవరు అన్నారు చాలా సమీపంగా వస్తుంది అని? చాలా నజదీక్ అనగా సమీపంగా వస్తుందా? మొదట అయితే చెప్పేవారు 76లో వినాశనం అవుతుంది అని. మరి ఎంత సమీపంగా చెప్పారు? కానీ 76లో అయితే అవ్వలేదు. మరి 76లో అయితే జరిగిందా? అరే ఏ విషయమైనా కూడా ప్రారంభమైనట్లయితే ఆ విషయం ముందు అందరి యొక్క దృష్టిలోకి రాదు. ప్రపంచంలో ప్రతి విషయం యొక్క ఆరంభం సూక్ష్మంగా అవుతుంది. అంటే 76లో వినాశనం ప్రారంభం కాలేదు, వినాశనం అవ్వలేదు, ఇలా అయితే అనడానికి లేదు. బయట ప్రపంచం యొక్క విషయం అయితే బాబాని చెప్పనే చెప్పలేదు. మొదట బ్రాహ్మణ ప్రపంచంలో కళ్యాణకారి వినాశనం అవసరం అవుతుందా, లేకపోతే బయట ప్రపంచంలో అవసరమా? వినాశనం కళ్యాణకారి అయిందా లేకపోతే అకళ్యాణకారి అయిందా? కళ్యాణకారి అయింది? మరి వినాశనం ఏదైతే కళ్యాణకారి అయినటువంటిది ఉందో దాని యొక్క ప్రారంభం, మరి బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోని 76 నుంచి బాబా ఘోషితం చేశారు, ఘోషణ చేశారు. మరి బాబా ఏమన్నా అసత్యం చెప్పారా? అసత్యం అయితే చెప్పలేదు. అర్థం చేసుకునేటటువంటి వారి యొక్క అభిప్రాయంలో లోపం ఉండవచ్చు. బాబా అయితే స్పష్టంగా చెప్పారు 76 నుంచి పురాతన ప్రపంచం యొక్క వినాశనం మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన అవుతుంది అని. ఇప్పుడు మరి ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు. ఏం చేస్తారు? ఆపు ముయే మరగై దునియా, అనగా ఈ బయట ప్రపంచం నుంచి ఎవరైతే తమను తాము వదించుకుంటారో వారి కోసం ప్రపంచం మరణించింది. ఈ ప్రపంచంతో పురాతన ప్రపంచం నుంచి ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు అంటూ లేవు. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవాలి అంటే తండ్రి వచ్చి ఏదైతే కొత్త సంఘటనను తయారు చేస్తున్నారో ఆ కొత్త సంఘటన ద్వారానే ప్రాప్తి అవ్వాలి. ఆ కొత్త సంఘటన రూపీ ప్రపంచమే కొత్త ప్రపంచాన్ని తీసుకువస్తుంది. మరి 76 నుంచి అయితే ఎవరో ఒక ఆత్మ ఉంటారు కదా, అటువంటి వారు వారి కోసం వినాశనం అనేది మొదలైపోయింది. ఏ ఆత్మలయ్యారు? మరి లక్ష్మీనారాయణులు. మరి ఆ లక్ష్మీనారాయణుల గురించి మురళిలో చెప్పి ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎప్పుడు జరిగింది? ఈనాటికి 10 సంవత్సరాలు తక్కువ 5000 సంవత్సరాలు అయింది అని చెప్పారు. మరి 65-66 సంవత్సరం యొక్క ఈ మురళి నుంచి మనం అర్థాన్ని వెలికి తీసినట్లయితే 65-66 నుంచి 5000 సంవత్సరాల యొక్క పురాతన కల్పం వైపు మనం వ్యతిరేకంగా అనగా వెనుకకు వెళ్ళినట్లయితే మరి ఎక్కడికి చేరుకుంటాము? మరి ఎక్కడికి వెళ్ళి పూర్తి అవుతుంది? ఇది 76కు 5000 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 76కు పూర్తి అవుతుందా లేకపోతే 65కు పూర్తి అవుతుందా 5000 సంవత్సరాలు? ఇది 65లో నడిపించారు ఈ వాణిని. మరి 65కి 5000 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఈనాటికి 5000 సంవత్సరాల ముందు మరి 5000 సంవత్సరాలు పూర్తి ఎక్కడవుతాయి, ఎప్పుడవుతాయి? 65కి పూర్తి అవుతాయి కదా 5000 సంవత్సరాలు. మరి అందులో మరి చెప్పాను 10 సంవత్సరాలు తక్కువ అని. ఈనాటికి 10 సంవత్సరాలు తక్కువ 5000 సంవత్సరాలు అని చెప్పారు. మరి 10 సంవత్సరాలు తక్కువ 5000 సంవత్సరాలు అన్న విషయం ఆ వాణి అనుసారంగా ఎప్పుడవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతాయి? 76కి పూర్తి అవుతాయి. ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ యొక్క జన్మ జరిగిందో, అనగా 76 పూర్తి అవుతాయి. మరి స్థూల బుద్ధి ఉన్నవారు అనుకున్నారు స్థూల జన్మ జరిగి ఉంటుంది అని. అరే తండ్రి, అన్ని విషయాలను బేహద విషయాలను చెప్తారా? ఈ విధంగా పిల్లవాడు గర్భం నుంచి బయటకు వచ్చినట్లయితే ప్రత్యక్షం అవుతారు కదా. మరి ఆ ప్రత్యక్షం అవడాన్ని జన్మ అని అంటారు. అదే విధంగా బ్రాహ్మణ ప్రపంచంలో కూడా లక్ష్మీనారాయణ లాంటి ఆత్మలు ఎప్పటి నుంచి అయితే ప్రత్యక్షమయ్యారో, అనగా ప్రత్యక్ష రూపి జన్మను తీసుకున్నారు, అనగా వారిది జన్మ జరిగినట్లు అయింది. మరి ఎవరో ఒకరు బ్రాహ్మణులు 76 ఉండి ఉంటారు కదా, వారు రాబోయేటటువంటి కొత్త ప్రపంచంలో ఏ ఆత్మలు లక్ష్మీనారాయణులుగా అయ్యేటటువంటి వారు అన్న ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని ఉంటారు. ఉంటారా లేదా? మరి తప్పకుండా అర్థం చేసుకునేటటువంటి వారు అటువంటి వారు ఉంటారు. మరి దాని యొక్క రుజువు కూడా లభించాలి. ఢిల్లీలో ఆ సమయంలో శ్రీనగరం నుంచి కల్పాంత పేరు మీదుగా ఒక వార్తాపత్రిక ముద్రించబడేది. అందులో 10-11 నగారాలను ముద్రించడం జరిగింది. ఈ అన్ని విషయాల గురించి అందులో వివరంగా ఇవ్వబడి ఉంది. ఆ నగారాలు అన్నింటినీ సంగ్రహించి కలెక్ట్ చేసి ఇప్పుడు పుస్తకం తయారు చేయబడింది, సంజీవని పుస్తకం. మరి సంజీవనిలో అన్ని విషయాలు ఇచ్చి ఉన్నాయి. మరి 76 లక్ష్మీనారాయణుల యొక్క జన్మ దేహద రూపంలో జరిగింది. ఇది దేహద జ్ఞానమైంది. ఇక్కడ దివ్య జన్మ జరుగుతుంది. ఇక్కడ హద్దు జన్మ యొక్క విషయం కాదు. ఏ విధంగా లక్ష్మీనారాయణులకు తమ స్వరూపం గురించి తెలుస్తుందో, మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేటటువంటి వారిని, ఆత్మలైన మా పాత్ర కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ యొక్క పాత్ర అయింది. అదే విధంగా ప్రతి ఆత్మకు ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకునేటటువంటి ప్రతి పిల్లవానికి తమ పాత్ర గురించి తెలియాలి. హూయామై అనగా నేను ఎవరిని, కొత్త ప్రపంచంలో పాత్ర చేసేటటువంటి నేను ఎటువంటి దేవాత్మను, ఏ దేవాత్మను, మరి నెంబర్ వారిగానే ప్రత్యక్షమవుతారు. మరి తప్పకుండా దేవ పదవిని పొందుకునేటటువంటి అష్టదేవులు ఎవరైతే ఉంటారో వారు మొదట ప్రత్యక్షమవుతారు. మొదట త్రిమూర్తులైతే ప్రత్యక్షమవుతారు. కానీ ఆ సూర్యవంశీ దేవతలు మొదట ప్రత్యక్షమవుతారు. మరి చెప్పారు ఇప్పుడు దిన ప్రతిదినము వినాశం యొక్క సమయం సమీపంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ వినాశనం గురించి చెప్పారు? మరి ఆరంభం యొక్క విషయం గురించి చెప్పారా, లేకపోతే అంతిమ వినాశనం గురించి చెప్పారా? అంతిమం యొక్క వినాశనం గురించి చెప్పారు. ఏదైతే ఫైనల్ వినాశనం ఉందో అది దిన ప్రతిదినము సమీపంగా వస్తూ ఉంది. సరే, ఈ వాణి అయితే బ్రహ్మ బాబా జీవించి ఉండేటప్పుడు ఆ సమయం యొక్క వాణి అయింది. అరవై ఎనిమిది యొక్క ఏదో వాణి అయి ఉంటుంది. వాటి నుంచి ఈ రివైజ్ కోర్స్ మురళిని తీసుకోవడం జరిగింది. మరి దీని ద్వారా రుజువు అవుతుంది. బాబా అయితే చెప్పారు దిన ప్రతిదినము వినాశనం యొక్క సమయము సమీపంగా వస్తూ ఉంటుంది అని. మరి బాబా ఘోషణ కూడా చేశారు, ఘోషితం కూడా చేశారు. మరి 76 నుంచి పురాతన ప్రపంచం యొక్క వినాశనం, మరి కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది అన్న ఘోషణను కూడా ఘోషితం చేశారు. మరి ఎప్పుడైతే దినాశనం యొక్క సమయం సమీపంగా వస్తుందో అప్పుడు చదువు కూడా సమాప్తం అయిపోతుంది. ఏంటి? మరి 76 నుంచి చదువు ఏమన్నా సమాప్తం అయిపోయిందా? మరి బేసిక్ చదువును ఏదైతే చదువుతూ ఉండేవారో బ్రహ్మ బాబా మరియు మా మరియు బ్రాహ్మణ్ పిల్లలు, ఆ చదువు పూర్తి అయిపోయింది. ఎవరికైతే క్లాస్ ట్రాన్స్ఫర్ చేయాలో ఆ క్లాస్ ట్రాన్స్ఫర్ చేయడం ఆరంభం అయిపోయింది. ఇప్పుడు కూడా క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. వారి యొక్క బేసిక్ చదువు సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ముందు చదువు అయినటువంటి అడ్వాన్స్ చదువును వారు పూర్తి చేయాలి. ఈ విధంగా జనకుడు వెనుక వచ్చారు. ఇప్పుడైతే బేసిక్ చదువు అన్నది సమాప్తం అయ్యేటటువంటి సమయంలో జనకుడు వచ్చారా, లేకపోతే లాస్ట్ లో వచ్చారా? జనకుడు ఎప్పుడు వచ్చారు? వెనుక వచ్చారు కదా. మరి ఎప్పుడైతే జనకుడు వెనుక వచ్చారో మరి జనక వచ్చి వారు సంపూర్ణ సమర్పితం చేసి ఉంటారు. మరి సంపూర్ణంగా సమర్పితం చేశారు. కానీ లాస్ట్ లో అంత అభ్యాసం లేని కారణంగా యోగంలో ఉండేటటువంటి సమయం లభించదు. ఎంత ఉన్నత పదవిని పొందుకోవాలో అంత ఉన్నత పదవిని పొందుకోలేదు. శాస్త్రాల్లో జనకుడి పేరు ఎవరిదైంది? సీతాదేవి యొక్క తండ్రి గారి పేరు జనకుడు అయింది. మరి సీత ఎవరయ్యారు? అరే రాముడు ఉన్నట్లయితే మరి సీత కూడా ఎవరో ఒకరు ఉండి ఉంటారు కదా. సీత సీత మరియు గీత చెప్పారు. సత్య దిల్బర్ సాహెబ్ రాజీ అవుతారు అనగా సత్యమైన మనసు మీద సాహెబ్ అనగా ఈశ్వరుడు ప్రసన్నమవుతారు అనగా ఎవరైతే ఒకసారి తండ్రిని గుర్తిస్తారు గుర్తించిన తర్వాత ఇంకా విడిచిపెట్టకూడదు నిరంతరం కూడా నడుస్తూ ఉండాలి. మరి ఎవరైతే నిరంతరం నడుస్తూ ఉంటారో వారయ్యారు సత్యమైన హృదయం కలవారు. ఒకవేళ అక్కడ ఇక్కడ కానీ భ్రమించినట్లయితే మరి వారు అసత్యమైన మనసు ఉన్నవారయ్యారు. మరి సత్యమైన మనసు మీద ఈశ్వరుడు రాజీ అవుతారు అనగా ప్రసన్నమవుతారు. మిగతా అన్ని శాస్త్రాల్లో వదంతీలు అయ్యాయి అనేక కథలను వింటూ ఉంటారు. వీరైతే బీజం మరియు వృక్షం గురించి తెలుసు. ఎంత సమయం నుంచి అర్థం చేయిస్తూ వస్తారు. ఎంత సమయం నుంచి యాతలో ఉంటారు స్మృతిలో ఉంటారు అయినా కూడా కర్మభోగం ఉంటుంది. ఏమని చెప్పారు? ఎంతో సమయం నుంచి పురుషార్థం చేస్తున్నారు అయినా కూడా కర్మభోగం ఎందుకని కొట్టుకుంటుంది? ఎందుకంటే 63 జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వికర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు. అందుకని కర్మాతీత స్థితి అంతిమంలో వస్తుంది. మరి అంతం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే స్థూల వినాశనం మొదలవుతుందో అప్పుడు అనుకోండి అంతిమం అని. మరి వినాశనం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే పూర్తి స్థాపన అవుతుందో అప్పుడు వినాశనం అవుతుంది. మరి కర్మాతీత స్థితి అంతిమంలో వస్తుంది. ఇప్పుడు మీరు కర్మాతీతగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కర్మాతీతంగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నారు. ఎటువంటి పురుషార్థం? కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ ఉండండి. కానీ కర్మ చేస్తూ కూడా బుద్ధి ఉపరాంగా అనగా అతీతంగా ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా అతీతంగా అయి ఉండాలి. కర్మేంద్రియాల యొక్క పాపంలో బుద్ధి అనేది చిక్కుకోకూడదు. ఆ విధంగా మీరు కర్మేంద్రియాలను కంట్రోల్ చేసేటటువంటి పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు మన యొక్క దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతాయి. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ వేరైపోతుంది. ఏమని చెప్పారు? మరి శరీరాన్ని విడిచిపెట్టండి. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ వేరైపోతుంది అని అన్నట్లయితే మరి శరీరాన్ని విడిచిపెట్టాలి కదా. మరి బ్రహ్మబాబ కూడా శరీరాన్ని విడిచిపెట్టారు. మరి విడిచిపెట్టకూడదా? శరీరాన్ని విడిచిపెట్టేట విషయం కాదు, శరీరాన్ని విడిచిపెట్టడం అనగా దేహాభిమానాన్ని విడిచిపెట్టడం. దేహాభిమానం అనేది మనల్ని పొత్తుకోకూడదు. అటువంటి పరిపుష్టమైన అభ్యాసం అవ్వాలి. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము మన మీద వాటి యొక్క ప్రభావం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే వెనుకటి 63 జన్మల యొక్క లెక్కాచారం అన్నది పూర్తి అవుతుందో అప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరి అప్పుడే రిజల్ట్ అనగా పరిణామం వెలువడుతుంది. మరి మొదటి నుంచే రిజల్ట్ అనేది వెలువడదు. ఆలస్యంగా వచ్చేటటువంటి వారికి ఇంకా ఉమంగ ఉత్సాహాలు వస్తాయి. ఏమని చెప్పారు? ఎవరు ఎంత ఆలస్యంగా వస్తారో స్నానంలో వారికి ఎక్కువ ఉమంగ ఉత్సాహాలు ఎందుకు వస్తాయి? కారణం ఏమైంది? వారికి అంత వేడి ఎందుకు ఎక్కుతుంది? వారు అంత తీక్షణంగా ఎందుకు ఉంటారు? అరే మరి సూర్యుడు ఎప్పుడైతే ఉదయాన్నే ఉదయిస్తారో అప్పుడు కిరణాలు ఎలా ఉంటాయి? చల్ల చల్లగా ఉంటాయి. మరి మధ్యాహ్నం సమయానికి సూర్యుని కిరణాలు ప్రచండంగా అవుతాయి, తీక్షణంగా అవుతాయి. మరి వేడి ఎక్కుతుంది కదా. మరి ఇదే విషయమైంది. జ్ఞాన సూర్యుడు ఏ విధంగా అయితే పైకి ఎక్కుతూ ఉంటారో వారు పెరుగుతూ పోతారో అదే విధంగా కొత్త ఆత్మలకు ప్రకాశం, శక్తి అంత ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. రిఫైన్ చేసినటువంటి జ్ఞానం లభిస్తుంది. అందుకనే వారికి ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. నారాయణి నశ
పగలు 2 గంటలు, రాత్రి 4 గంటలు,
రాత్రి 4 గంటలు పెరుగుతూ ఉంటుంది. మరి ఆలస్యంగా వచ్చిన వారికి ఇంకా ఉమంగ ఉత్సాహాలు ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ లో వచ్చినా కూడా ఫాస్ట్ గా వెళ్ళవచ్చు. మరి పురాతనమైన వారు అలసిపోతారు. ఎందుకని? పురాతనమైన వారు ఎందుకు అలసిపోతారు? జ్ఞానాన్ని పూర్తిగా ప్రాప్తించుకోలేదు, అందుకని పురాతనమైన వారిలో అలసట వస్తుంది. వారు ఆలస్యంగా వచ్చినా కూడా పురుషార్థంలో నిమగ్నం అయిపోతారు. మరి ఎవరైతే కొత్త కొత్తగా వస్తారో వారు ఆలస్యంగా వచ్చినా కూడా పురుషార్థంలో నిమగ్నం అయిపోతారు. తండ్రి అంటారు వెనకాల వచ్చేటటువంటి వారు కూడా ముందు వెళ్ళవచ్చు అని. కంపల్షన్ అయితే చెప్పలేదు. ఏంటి, ఎంతమంది అయితే వెనకాల వస్తారో వారందరూ కూడా ముందుకు వెళ్ళిపోతారు అని అయితే చెప్పలేదు. అడ్వాన్స్ లో ఎవరైతే వెనుక వస్తారో
జాగ్రత్త
వారిలో యొక్క సంభవం అనేది ఉంటుంది. కావాలంటే వారు ముందుకు వెళ్ళవచ్చు. మొత్తం ఆధారం అంతా యోగం మీదే ఉంది. ఏమని చెప్పారు? పరుగులు తీసి చేయడం మీదనే ఆధారం అంతా అని చెప్పలేదు. సభలను సంతలను ఏర్పాటు చేయడం మీదనే ఆధారం అని చెప్పలేదు. లేకపోతే ఉపన్యాసాల మీదనే ఆధారం అని చెప్పలేదు. ఏమని చెప్పారు? మొత్తం బుద్ధి యోగం యొక్క ఏకాగ్రత మీదనే అంతా ఆధారం అని చెప్పారు. బుద్ధిని క్షణక్షణానికి మర్చిపోతూ ఉంటారు. అందుకనే మాయ ఊపేస్తుంది. ఒకవేళ యాది యొక్క స్థితి కానీ స్మృతి యొక్క స్థితి కానీ ఏకాగ్రంగా ఉన్నట్లయితే మాయ మధ్య మధ్యలో ఇంటర్ఫియర్ చేయలేదు. పురుషార్థం చేసి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మీకు తెలుసు, చదువు ద్వారానే మనం ఉన్నత పదవిని పొందుకుంటామని. యోగంలో నిమగ్నమై ఉండడం అంటే దీని యొక్క అర్థం ఇది కాదు. మనం యోగంలో నిమిడి ఉండిపోయాము, మరి మనం పూర్తిగా తండ్రిని గుర్తించాము అని. నేను ఎవరిని మరియు ఎలాంటి వారిని అలాగే గుర్తించేవారు ఎవరో కోట్లాది మందిలో కొంతమంది మాత్రమే నన్ను అరుదుగా గుర్తిస్తారు. మరి ఎంతైతే గుర్తిస్తారో అంతే ప్రాప్తిని పొందుకుంటారు. ఉన్నత చదువును చదివినట్లయితే ఉన్నత పదవిని పొందుకుంటారు. లౌకిక ప్రపంచంలో కూడా అలాగే జరుగుతుంది. మరి చెప్పారు, పిల్లలకు ఉన్నత పురుషార్థం చేయాలి. మనం లాస్ట్ లో వచ్చాము అన్న విషయం బుద్ధిలో రాకూడదు. మీ బుద్ధిలో అయితే దేహద తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అన్న ఈ విషయం కూర్చొని ఉంది. మరియు వీరి ద్వారా చదివిస్తున్నారు అని ఏమని చెప్పారు? అనగా ఈసు ద్వారా, అనగా వీరి ఒక్కరి ద్వారా చదివిస్తున్నారా లేకపోతే ఇంకే ద్వారా, అనగా వీరి ద్వారా చదివిస్తున్నారా? వీరి ద్వారా అనగా తప్పకుండా ఇద్దరున్నారు, కనీసం ఇద్దరు అయ్యారు. కనీసం ఇద్దరు అయ్యారు. ఎవరి ద్వారా అయితే చదివిస్తారు? తల్లి ద్వారా చదివిస్తారు మరియు తండ్రి ద్వారా చదివిస్తారు. మరి వీరు ఇద్దరు వచ్చి ఏకత్రితమయ్యారు. ఏమని చెప్పారు? మరి ఎప్పుడైతే ఇద్దరు వచ్చి ఏకత్రితం అవుతారో అప్పుడు ఏమవుతుంది? విష్ణువుగా అవుతారు. తండ్రి మరియు తల్లి, రావణుడు వీరిని విడదీస్తారు, వేరుగా చేసేస్తారు. మరి ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఒకటిగా అయిపోతారో మరి విష్ణు రాజ్యం మొదలవుతుంది. శాంతి, ఓం శాంతి.